ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரியா பாகவத மைத்ரி சபியுலரா, பெத்தலரா, ముందుగా అందరికి దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉపనిషత్ సిద్ధాంతపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయరు వారు, ఆచార్య పదవికే వన్న తెచ్చేటువంటి మహాపురుషులు మన భగవద్ రామానుజుల వారు. ఆ పరంపరలో సాగుతూ ఎంతోమంది తమ దివ్యమైనటువంటి వాక్కుతో ఎందరినో ఉజ్జీవింపజేస్తున్నారు. అలాంటి వారిలో శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు ప్రత్యేకించి భగవద్గీతలో ఉన్న అంశాలని అందజేయడంలో సిద్ధహస్తులు. సరళంగా, ప్రశ్నోత్తరంగా ఈ గ్రంథాన్ని అందించారు. అదే శ్రీకృష్ణ అర్జున సంవాదం. ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఉన్నాం. ఇవాటికి 66 శ్లోకాలు పూర్తయ్యాయి, 66 భాగములు పూర్తయ్యాయి. 2వ అధ్యాయంలో 59వ శ్లోకంలో ఉన్నాం. ఈవేళ 67వ భాగం ప్రారంభం. కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతవరకు ఆత్మ సందర్శనం అనేటువంటిది ఒకటి ప్రధానమైందని, దానికి సహకరించేటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి ఎలా స్వాధీనపరుచుకోవాలో చెప్పే క్రమంలో దానికి స్థితప్రజ్ఞ లక్షణాలు అలవరుచుకోవాలని, ఆ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఎన్ని విభాగాలుంటాయో ఆ భాగాలని అనుభవిస్తున్నప్పుడు దానికి మనం గ్రహించగలుగుతాము అని అంటూ మనకి ఉపదేశం చేస్తూ వస్తున్నారు స్వామి. నిన్నటి రోజున 1060వ ప్రశ్నగా కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ ఇది సరిపోతాయా అని శిష్యుడు అడిగిన దానికి స్వామివారు, ఆయా విషయాలని నువ్వు అందచేసావనుకో, ఇంద్రియాలకి అవి ఏ రకమైనటువంటి ఇబ్బంది పెడతాయో అని అంటూ తెలియజేశారు. ఇక 1061వ ప్రశ్న శిష్యుడు అడగడము, గురువు చెప్పడము కొనసాగుతుంది. అడియేన్ రామానుజదాసన్, రా కూర్చో, నిన్న చెప్పినవి అర్థమయ్యాయా? ఈ ఫెసిలిటీస్ని ఇంద్రియాలకి అందకుండా చేయగలుగుతామా? అలాగనే ఈ ఇంద్రియాలకి ఆయా విషయాలు అందించామనుకో, అప్పుడు ఏమిటి పరిస్థితి? ఇవి అర్థం చేసుకున్నావా? అమ్మో స్వామి, అడియేన్, మనస్సు ఊరుకుంటుందా? ఏదో ఒక వంక పెట్టి ఇంద్రియాలని ప్రవర్తింపచేస్తూనే ఉంటుంది కదా అడియన్. మరి అప్పుడెలా చెప్పు నువ్వే. దాసుడేం చెప్పగలుగుతాడు స్వామి ఈ విషయంలో? దేవరవారే చెప్పాలి. చెప్తా మరి. రోడ్డు మీద నువ్వు వెడుతున్నావు, ఎవరో ఒక అందమైనటువంటి అమ్మాయి కనిపించింది. ఆ కనిపించిన వెంటనే నీకు ఏదో చెయ్యాలనిపించేస్తోంది, చేసేస్తున్నావా? అమ్మో, జనం ఊరుకుంటారా స్వామి? దేహశుద్ధి చెయ్యరు, చితక్కొట్టేయరు స్వామి. గుడ్. ఇప్పుడు ఓ గుళ్ళో పూజారివి అనుకో, ఓ బ్రహ్మాండంగా నామాలు దిట్టంగా పెట్టేసుకొని ఊళ్ళంతా రకరకాలైనటువంటి మాలలు నింపుకొని ఉంటావు. ఇక నేను అందరిలాంటి వాడినే, నాకు కోరికలు సరదాలు ఉన్నాయి అని అనుకుంటూ చుట్టుపక్క వాళ్ళలాగా ప్రవర్తించాలి అని ఈ వేషం వేసుకుని చేస్తే బాగుంటుందా? అంటే సిగరెట్లు తాగడమో, లేకపోతే విపరీతంగా మాట్లాడడమో, నేను అందరిలాంటి వాడినే, నేను పబ్లిక్లో ఒకనే అని అనుకొని ఆ పబ్లిక్లో ఈ పని నువ్వు చేశావనుకో. అడియేన్, పరువు పోతుంది, మళ్ళా ఎవ్వరు కూడా నా గుడికి రారు కదా, అంతేనా మరి? అంతే అంతే స్వామి. అంతేకాదు నన్ను చివాట్లు పెడతారు, సిగ్గుందా లేదా? అంతేసి నామాలు పెట్టుకున్నావు, ఏమిటా పనులు అని నన్ను నానా రకాలుగా చివాట్లు పెడతారు స్వామి, నవ్వుతారు నన్ను చూసి. బాగా చెప్తున్నావు, ఏకాదశి ఉపవాసం చేస్తానని ప్రకటించావు, మధ్యాహ్నం వరకు బాగానే ఉంది, కానీ 1 గంట అయిన దగ్గర నుంచి విలవిల్లాడిపోతుంటావు. ఇంట్లో వాళ్ళందరూ సుష్ఠుగా తినేసి నీ వైపు చూసి పాపం నువ్వు ఉపవాసం కాబోలు అని జారి పడుతూ ఉంటారు, కానీ నిన్ను తినమని ఎవ్వరూ అడగరు. అప్పుడేం చేస్తావు నువ్వు? అడిగిన చచ్చినట్లు నవ్వి ఊరుకొని అవును ఉపవాసమే అని ముక్తా ఇస్తాను. చూసావా మరి, నీ అంతట నీవు నిగ్రహించుకోలేని ఇంద్రియాలు నీ చుట్టూ ఉన్నవారి చేత ఎలా చక్కగా నిగ్రహించబడుతున్నాయో. అందుచేత అనౌన్స్ చేసేయి, నేను లగ్జరీస్ జోలికి వెళ్ళను, ఫెసిలిటీస్ని తగ్గించుకుంటాను, దేవుడి మీద ఒట్టు అని 10 మందిలో స్పష్టంగా ప్రకటింపచేసేయి. అప్పుడింక నీ చేత నీ చుట్టూ ఉన్నవారు బలవంతంగా అయినా ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పాటింపచేసేస్తారు, దీనిలో ఏవి సందేహం లేదు. అడిగేన్ మరి మనస్సో? అది గిలగిలాడుతూ ఉంటుంది కదా, దాని సంగతి ఏమంటారు? ఉంటుంది ఉంటుంది, ఆ గిలగిలలాడ్డాన్నే రసము అని అంటారు. దీన్ని మనకి 59వ శ్లోకంలో స్వామివారు వివరిస్తారు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జన్ రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అనే ఆ శ్లోకం దగ్గర వివరిస్తారు. అవును స్వామి, ఈ శ్లోకం ప్రారంభించే ఇంత పెద్ద చర్చ ఇంద్రియ నిగ్రహం గురించి నడిచింది. ఆత్మదర్శనం అవగానే ఆ రసం కూడా పోతుందని కదూ అర్థం చెప్పారు. ఏదో సామెత చెప్పినట్లుగా ఆత్మదర్శన కోసమని ఇంద్రియ నిగ్రహాన్ని ప్రారంభించి అది సంపూర్ణంగా లభించాలంటే ఆత్మదర్శనం ఉండాలంటారేమిటి మళ్ళీ? మనస్సు గిలగిలలాడడాన్ని కదూ రసం అన్నాం. నాకొక విషయం చెప్పు నువ్వు ముందర. నువ్వు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నావు, మామూలు బస్సు అది, చిరాకు చిరాకుగా ఉంది. అప్పుడు నీ మనస్సు ఏసీ బస్సులో ప్రయాణిస్తే బాగుండును అని అడగదా? అడుగుతుంది స్వామి, తప్పకుండా చక్కగా అడుగుతుంది నన్ను. అవకాశాలు కలిసి వస్తే ఊరుకోదు కూడా. అదే నువ్వు ఒక ఏసీ బస్సులో ప్రయాణం చేస్తున్నావు అనుకో, ఇప్పుడు మామూలు బస్సులో ప్రయాణించి ఆ చిరాకు పడాలని నీ మనస్సు కోరుకుంటుందా? స్వామి ఎందుకు కోరుకుంటుంది? నడిచి వెళ్ళడం కన్నా బస్సు ప్రయాణం సుఖమే, అయినా ఏసీ బస్సు ఇంకా సుఖం కదా. అలాగే చూడనైనా, ఇంద్రియములతో దేనినైనా అనుభవించడం కన్నా మనస్సుతో దానిని అనుభవిస్తే సుఖం అధికం. దీనిని ప్రాక్టికల్గా చేసి చూసిన వాడికి ఇంద్రియ నిగ్రహం చాలా సులభం. అలాంటి వాడికి మనస్సే చాలా విషయాల్లో ప్రవర్తింపజేస్తూ సుఖిస్తూ ఉంటుంది. అయితే అన్ని విషయాల్లోనూ అలా తెలుసుకోలేకపోవడం వలన ప్లస్ మనస్సుతో అనుభవిస్తూనే ఇంద్రియాలతో కూడా అనుభవించి రెట్టింపు సుఖం పొందాలనే ఆశతోనూ ఇంద్రియ నిగ్రహం కొంత ఫెయిల్ అవుతూ ఉంటుంది. అయితే ఏసీ బస్సు ప్రయాణం లాంటిది ఆత్మానుభవం. ఆ సుఖాలని అనుభవించిన నాడు మరి దిగువ సుఖాలని తలవనం కూడా తలవదు. ఓహో, అడిగేన్ స్వామి, ఇదే కిటుకు అంటే ఆత్మానుభవం ఉన్నవాడికి రసం కూడా పోయే విధానం ఇదే అన్నమాట. అయితే ఓ మాట స్వామి, ఏదో మాలాంటి వాళ్ళకంటే ఇంద్రియ నిగ్రహం కష్టమేమో, కానీ పండితులైన వారికి సాధ్యమే కదండి. వారికి ఇలా ఇంద్రియ నిగ్రహం వస్తే ఆత్మదర్శనం, ఆత్మదర్శనం ఉంటే ఇంద్రియ నిగ్రహం అనే లింకు లేదు కదా. పొరపాటు పడుతున్నావు నువ్వు. వారికి ఈ బాధ ఉంటుంది. మనస్సులో ఉండే వాసనలు ఎవరికైనా భాక్ష్య విషయానుభవం మానేయగానే పోవు. పుట్టని కర్రతో కొడితే పాము చస్తుందా? అదేమిటి స్వామి, ఎందుచేతన అంటారు? నేను చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ శ్లోకం చూడు. యతతో క్ష్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. మరొక్కసారి చదువుతున్నాను శ్లోకం. యతతో క్ష్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, యతతః అపి విపశ్చితః పురుషస్య ప్రమాధీని ఇంద్రియాణి మనః ప్రసభం హరంతి. ఇది అన్వయం. దీని తాత్పర్యం ఏమిటంటే, ప్రయత్నం చేస్తున్నప్పటికీ వివేక జ్ఞానం కల పురుషునికి కలత పెట్టే స్వభావం కల ఇంద్రియాలు మనస్సుని బలాత్కారంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అడియన్ మనం ఇంతవరకు మనస్సుని ఇంద్రియాలకి పై చేయి అని అనుకున్నాం. ఇప్పుడు ఇంద్రియాలే మనస్సుని లాగేస్తున్నాయి అని అంటున్నారే ఈ శ్లోకంలో. ఇగో ఇంద్రియం చేసే ప్రతి పని కూడా మనస్సులో ఒక సంస్కారాన్ని, వాసనని కలగజేస్తుంది. ఆ వాసన వలన మనస్సుకి వచ్చేదానినే రసము అన్నం. ఆ వాసనలు ఎంత బలంగా ఉంటే రసం అంత అధికంగా ఉంటుంది. వాసన బలమే ఇంద్రియాలని తీవ్రంగా ప్రవర్తింపజేస్తుంది. అందుచేతనే ఇంద్రియాలు మనస్సుని లాగుతాయి అన్నారు. అర్థమైందడి ఏం? క్లర్కుల మీద ఆఫీసర్ పెద్దవాడే. క్లర్కుల ద్వారా వచ్చిన పనిని తాను చూసి జాగ్రత్తగా చేసుకుంటాడు. క్లర్కుల చేత మరింత పని చేయించుకోవడానికి తాను అలా జాగ్రత్త చేసిన వాటినే మరలా మరలా ఇస్తూ ఉండవలసి వస్తుంది. అలాగేనంటారా స్వామి? అవును, అలాగే. ఇంద్రియాలు, మనస్సు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. ఇంతకీ మనస్సు కూడా ఒక ఇంద్రియమే అని మర్చిపోయావా ఏమిటి అసలు నువ్వు? లేదు, మడవలేదు అడియన్. కానీ ఆత్మదర్శనానికి ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పేయండి స్వామి. అయ్యో, నేను చెప్పేదేముంది? పరమాత్మే చెప్పేశాడు, తాని సర్వాణి సంయమ్య అనే ఈ తర్వాత శ్లోకంలో చాలా ప్రాక్టికల్ అప్రోచ్తో కనిపిస్తుంది మనకి. స్వామి తెలియజేస్తూ ఉన్నాడు అని అంటూ స్వామివారు తమ గ్రంథంలో 36వ భాగం ముగించారు. ఇప్పుడు 37వ భాగం ప్రారంభమవుతోంది. 1076వ ప్రశ్నతో అడియన్, అది సరే, 61వ శ్లోకం ప్రారంభించండి. కానీ దాసుడి ఇక్కడ ఒక చిన్న సందేహం. ఈ మనస్సుకి మన మీద అంత శత్రుత్వం ఎందుకండి? భలే ప్రశ్న అడిగావయ్యా చివరికి నువ్వు. నిజమే కదూ, ఈ మనస్సుకి మనం ఏం అపకారం చేశామని మన మీద ఇంత కసితో ఇలా అణగదొక్కేస్తోంది? అడియేన్, ఇంత వ్యంగ్యంగా అంటున్నారు. నేనేమైనా తెలివి తక్కువగా అడిగానా స్వామి మిమ్మల్ని? లేదు, జిజ్ఞాసువులని వెటకారం చేసేంత బుద్ధిహీనత నాలో లేదులేవోయ్. అయితే దేహాత్మ అభిమానం అనేది జ్ఞానవంతులని కూడా ఎన్నో రకాలుగా వంచిస్తూ ఉంటుందే అని ఆశ్చర్యం వేస్తోంది నాకు. అవునా స్వామి, నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఇదిగో వంట చేస్తున్నప్పుడు కూరగాయలు తరగాలని ఒక చాకుతో ప్రయత్నం చేస్తున్నావు అనుకోకుండా కసుక్కున వేలు తెగి బొటబడా రక్తం కారింది. చెయ్యి వెదవ చాకు అని దానిని గిరవాటు వేసేసావు. ఇప్పుడు చెప్పు, ఆ చాకుకి నీ మీద ఎందుకంత కసి? ఎందుకా శత్రుత్వం? ఆహా, అడేన్, అర్థమైంది. మనస్సు కూడా చాకు లాంటిదే, ఉపయోగించడంలో మెలకువ ఉండాలి అంటారు. అంతేనా? అయితే నువ్వు ఇక్కడ విషయం గుర్తుంచుకో, మనస్సుకి చాకుకి అన్ని విధాల పోలిక ఉన్నప్పటికీ నిన్ను తేడా లేకపోలేదు. నిన్ను కాదు, చిన్న తేడా లేకపోలేదు. నాకు చాలాసార్లు జాగ్రత్తగా ఉపయోగించబడడం వలన ఉపయోగం అధికంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎప్పుడో తప్ప చేతిని కోసుకోం, కానీ మనస్సుని జాగ్రత్తగా ఉపయోగించుకునే సందర్భాలు తక్కువ. దుర్వినియోగం చేసే సమయమే అధికం. కనుక మనస్సుకి మన మీద ఒక శత్రుత్వం ఉంది అనిపిస్తుంది. అది ఏనర్థమైంది అని అంటూ 1079వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. రేపటి రోజున 1089వ ప్రశ్నకి మళ్ళీ దీని కొనసాగింపుగా స్వామివారు చెప్పే విశేషాలని గమనిద్దాం. ఇంత చక్కగా మనకి ఆత్మతత్వ నిరూపణంలో స్వామివారు ఎలా సాధించుకోవాలి అనే విషయాన్ని, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యొక్క హృదయాన్ని విస్తరిస్తూ అందజేస్తున్నారు. అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య పాదారవిందములకు అనేకదా దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనాలు అందాలి అని ఆశిస్తూ అడిగే రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.